మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు చదువుకుందాం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన వద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకొను, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేం ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలుగును? వ్యభిచారమును పాపమును చేయు తరము వారిలో నన్ను గూర్చి నా మాటలు గూర్చి సిగ్గుపడేవాడెవడో? వానిని గూర్చి మనుషుల కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పెను. ప్రభువు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఇది కొందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం లేదు, అందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. 34వ వచనంలో మనం మాట చదువుతా ఉన్నాం, తన శిష్యులను జన సమూహమును తన వద్దకు పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదేదో శిష్యులకు మాత్రమే ఇలాంటి జీవన విధానం ఉంటుంది, మిగతా వాళ్ళు ఇలా జీవించాల్సిన అవసరం లేదు అనుకోవడానికి వీల్లేదు. జనరిక్ గానే ప్రభు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం సరిపోదు. ఒక ఆయన ఇలాగ అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ చాలా తక్కువ మంది శిష్యులు ఉన్నారు. ఫ్యాన్స్ ఆ చప్పట్లు కొడతారు, పొగుడుతారు, ఆయన గొప్పోడు అని పొగుడుతారు, మాటలు చెప్తారు వారు అభిమానులు ఫ్యాన్స్. యేసుక్రీస్తు ప్రభు ఫ్యాన్స్ కొరకు ఆశపడ్డంలా యేసుక్రీస్తు ప్రభు డిసైపుల్స్ కొరకు ఆశపడుతున్నాడు. డిసైపుల్స్ ఆయన ఏం చేసినా పొగిడి ఆయన చేసినట్లు చేయకుండా ఉండేవారు కాదు, ఆయన అడుగు జాడల్లో అడుగు వేసి నడిచేవారు, ఆయన్ని వెంబడించేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి మన బోటివాడిగా శరీరాన్ని ధరించుకొని మన పరిస్థితుల మధ్యకు వచ్చి ఎలాగా జీవన విధానాన్ని ఆయన చూపించాడు లేదా బ్యాలెన్స్ చేసుకున్నాడు, తన యేసుక్రీస్తు ప్రభు బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు, మనం అలా జీవించేవారుగా ఉండాలి, మనం మన పిల్లలకు అలా నేర్పించేవారుగా ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కేవలం ఫిజికల్ గ్రోత్ మాత్రమే కాదు లేదా మెంటల్ గ్రోత్ మాత్రమే కాదు, మానసిక ఎదుగుదలు శారీరక ఎదుగుదల మాత్రమే కాదు, ఆత్మీయ ఎదుగుదల స్పిరిచువల్ గ్రోత్ విషయంలో కూడా ఆయన మనకు మాదిరి చూపించడాన్ని ఆ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 80వ వచనాన్ని మనం చదివితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 80వ వచనాన్ని చదివితే వాక్యము ఇలా అంటుంది, బాప్తిస్మిచ్చి యోహాను కొరకు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండెను. ఎదుగుదల భౌతికమైన ఎదుగుదలగా రాయబడడంలా ఆత్మయందు బలపడటం ఆ స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఆత్మీయమైన విషయాలు ఎప్పుడు ఎదగాలి? చిన్నప్పటి నుంచే శిష్యు ఎదుగుదల చిన్నప్పటి నుంచే. అట్లాగే 2వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని దయ పొందిన వాడిగా యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? జ్ఞానంతో నిండుకోవటం, జ్ఞానంతో నిండుకోవడం. ఫిజికల్ గా బలపడి ఉంది, దానికంటే ముందు ఆత్మీయంగా బలపడడం, జ్ఞానముతో నిండుకోవటం, దేవుని దయ పొందటం, ఆ మాటలు మనం చదువుకున్నాం. లుకాసువార్త 2:52 2:52 యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లు చుండెను. వయసులో మాత్రమే కాదు, మొదటి మాట జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు. మనుషుల దయ, టీచర్ల ఆ పొగడతలు మాత్రమే కాదు, దానికంటే ముందు మాట దేవుని దయందు వర్ధిల్లు చుండెను. ఇవి బాలుడుగా ఉన్నప్పుడు విషయాలే రాయబడ్డాయి. కావున ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభు అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మార్కుసువార్త 8:34 ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడింప గోరువాడు ఆయనకి ఫ్యాన్స్ కాదు, ఆయనకు డిసైపుల్స్ కావాలి. ఆయన పొగిడేవారు కాదు, ఆయన మాటలు వినేవారు కావాలి. ఆయనకు దూరంగా జీవించేవారు కాదు, ఆయనతో సమీపముగా సహవాసం కలిగి జీవించేవారు అని కావాలి. అందుకే ఫాలో మీ అన్నాడు ఆయన, నన్ను వెంబడించండి అని పిలుస్తున్నాడు. ఆయన మన ముందు అడుగు జాడలు ఉంచి వెళ్లారు. మరి వెంబడించగోరు వారు ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకొని వెంబడించాలి, సిలువెత్తుకొని వెంబడించాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఆ మాటలు కింద వాక్యానికి వచ్చేసరికి 35 చాలా తీవ్రమైన పదాలు వాడుతున్నాడు ఆయన. 35 తీవ్రమైన పదాలు వాడుతున్నాడు ఆయన. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. సిలువెత్తుకోండి అన్న మాటే కాదు, వెంబడించండి అన్న మాటే కాదు. సిలువెత్తుకోండి, వెంబడించండి అన్న మాటలు మనకు అర్థం కాకపోతే మనకు అర్థమయ్యే భాషలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటా భాష అంటే, ప్రాణం పెట్టుబడిగా పెట్టండి, ప్రాణం పెట్టుబడిగా పెట్టండి. మన ప్రాణాలను నిజముగా భవిష్యత్తు కొరకు పెట్టుబడిగా పెడతా ఉన్నాం. సమయాన్ని ఆరోగ్యాన్ని తలాంతులను మనం పెట్టుబడిగా పెడతా ఉన్నాం. అయితే వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మన ప్రాణాన్ని చదువుల కొరకో, డబ్బు కొరకో, పేరు కొరకో, వాటి కోసం పెట్టుబడిగా పెట్టడం కాదు, ప్రభువు కొరకు పెట్టుబడిగా పెట్టాలి, ప్రభువు కొరకు పెట్టుబడిగా పెట్టాలి, అట్లాగే సువార్త కొరకు పెట్టుబడిగా పెట్టాలి అన్న మాటలు ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభునంద పిల్లరా, మనం యేసుక్రీస్తు ప్రభు మాటల వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయాలు, మన పిల్లల్ని అట్లాగే పెంచుతున్నామా? నా కీలకమైన ప్రశ్న, మనం మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి తాపత్రయపడుతున్నాం. ఆ బంగారు భవిష్యత్తు కొరకు వాళ్ళు కష్టపెడతా ఉన్నాం, వాళ్ళని కష్టపెడతా ఉన్నాం, వాళ్ళ సమయాన్ని మనం తీసుకున్నాం, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం పెట్టుబడిగా పెడతా ఉన్నాం. చాలా మంది పిల్లలకి కళ్ళద్దాలు చూడగలుగుతున్నాం. ఎందుకు కళ్ళద్దాలు వచ్చాయంటే అంత చదువుతా ఉన్నారు, మొయ్యలేని బరువులు మోస్తా ఉన్నారు. మనం పేరెంట్స్ గా వాళ్ళు బాగు కోరి, వాళ్ళు మేలు కోరి, వాళ్ళ సమయాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలో, వాళ్ళ తలాంతుల్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలో నేర్పించాము. అలాగే రోజుకి 8 ఆ సాధనలోనే వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ తన ప్రాణాన్ని రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. మన స్వార్థాల కోసమే మన ప్రాణాన్ని, మన సమయాన్ని, అదే అంటున్నాను, ప్రాణం అంటే మనకి ఇవ్వబడ్డ జీవం, మనకి ఇవ్వబడ్డ జ్ఞానం, మనకి ఇవ్వబడ్డ తలాంతులు, అవన్నీ కూడా మన స్వార్థం కొరకే వాడుకోవాలి అని పిల్లలకు నేర్పిస్తే అలాంటి జీవితాన్ని ప్రభు తప్పకుండా వాడుకోడు, అలాంటి జీవితాన్ని తప్పకుండా వాడుకోడు. కానీ పెట్టుబడి పెట్టే జీవితాలు, నా నిమిత్తము స్వార్థ నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నాను ప్రభువు కోసం. ప్రభు ఎందుకోసం ఈ లోకానికి వచ్చారో వాక్యం మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 21వ వచనం, ఆయన తన ప్రజలను వారి పాపము నుంచి రక్షించును. మొదటి తిమోతి పత్రిక 1:15 వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చిందన్నమాట. నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తు నా నిమిత్తం, సువార్త నిమిత్తం అన్న మాట మీద మనసు పెడదాం. ఆయన ఏదైనా చేయండి, ప్రార్థన చేసుకుంటే చాలు, నేను ఆశీర్వదిస్తానని చెప్పట్లా. మీరు ప్రార్థన చేసుకోండి, మీ ప్రాణాలకు నేను భరోసా ఇస్తానని చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పెసిఫిక్ గా చెప్తున్న మాట, నేనిచ్చిన జీవితాన్ని మీకోసం వాడుకుంటే పోగొట్టుకుంటారు, నేనిచ్చిన జీవితాన్ని నేను ఏ పర్పస్ తో వచ్చానని చెప్పాను, నేను ఏ శుభ సువార్తను మీకు అందించాను, రక్షణ సువార్తను అందించాను, ఆ కార్యం కొరకు, ఆ కార్యాన్ని ప్రచురించడం కొరకు, ఆ కార్యంలో నడిపించడం కొరకు పోగొట్టుకోవాలి. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కావున ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఫాలో మీ అంటున్నాడు, అడుగుజాడలు వెంబడించమంటున్నాడు. ఆయన మత్తయిసువార్త 4వ అధ్యాయంలోను, లూకాసువార్త 4వ అధ్యాయంలోను, ఈ మార్కుసువార్త 1వ అధ్యాయంలో కూడా శిష్యులను నన్ను వెంబడించండి అన్నాడు. నన్ను ప్రేమించండి, నన్ను అభిమానించండి, నాకు చప్పట్లు కొట్టండి కాదు, దూరంగా ఉండి ఒకవేళ మనం అలాగే చేస్తా ఉంటే మనం అభిమానులు, ఆయనకు అభిమానులు వద్దు, ఆయనకు ఫాలోవర్స్ కావాలి, ఆయనకు డిసైపుల్స్ కావాలి. మనం పేరెంట్స్ గా మనం ఎట్లా ఉన్నామో పిల్లలు మన దగ్గర ఆ పాఠాలు నేర్చుకుంటారు. నా కీలకమైన ప్రశ్న, మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిమానులా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులా? మీరు యేసుక్రీస్తు ప్రభును పాటలతో పొగిడి పైకెత్తుతా ఉన్నారా? మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్మకంగా వెంబడిస్తా ఉన్నారా? అలాగే పిల్లలు నేర్చుకుంటారు మన దగ్గర, పేరెంట్స్ దగ్గర నుంచి ఆ పాఠాలు నేర్చుకుంటారు. మనం వెంబడించాలని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇదే మార్కుసువార్త 1వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం, మార్కుసువార్త 1వ అధ్యాయం 17వ వచనం, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేసేదని వారితో చెప్పాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఆస్తి కర్తగా చేస్తాను. నా వెంబడి రండి, మీకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని భూ సంబంధమైన వాటి కోసం ప్రభు మాట్లాడటంలా. ఏ పని కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడో ఆ పనిలో మీకు పాలు పంపులిస్తాను, ఆ రక్షణ కార్యంలో మీకు పాలు పంపులిస్తాను. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేస్తానని ప్రభు బోధిస్తా ఉన్నారు. కావున నేను మీ గమనాన్ని తీసుకొస్తున్న మాట, అన్ని పనుల కంటే యేసుక్రీస్తు ప్రభు మెచ్చే పని, మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి కారణమయ్యే పని ఆత్మల సంపాదన, సోల్ విన్నింగ్. ఆత్మల సంపాదన, ఆస్తుల సంపాదన కాదు, పేరు సంపాదన కాదు, ఆత్మల సంపాదన, సోల్ విన్నింగ్. వాక్యం ఆ మాటే బలంగా మాట్లాడుతూ ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షం. నీతిమంతులు పుచ్చుకోరు, ఇస్తారు. నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ మనం ఆ మిగతా వాళ్ళకి ఇవ్వాలట. ఏంటి ఇవ్వాలి మనం ఇచ్చే ఫలం? జీవవృక్షం. ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడింది, జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరం జీవిస్తారు, నిరంతరం జీవిస్తారు. ఆత్మల సంపాదన అంటే మతంలోక మార్చడం కాదు, మరణాన్ని తప్పించటం, నరకాన్ని తప్పించటం, అమృతాన్ని అందించటం, అక్షయతలోకి నడిపించటం, అక్షయతలోకి పోగొట్టుకున్న మహిమను తిరిగి వారికి వచ్చేటట్లుగా చేయటం. మనం లోకానికి ఇవ్వాల్సింది జీవవృక్షం. నీతిమంతులిచ్చే ఫలం జీవవృక్షం. 2వ మాట ఇలా రాయబడింది, జ్ఞానం గలవాడు ఇతరులను రక్షించుదురు. జ్ఞానవంతులు జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు. ఈరోజు సమాజాన్ని ఎట్లా చూస్తున్నామంటే ఇతరులను దోచుకోవటం, ఎలాగైనా క్యాష్ చేసుకోవటం, విలువలు లేవు, మానవత్వం లేదు, ప్రతీది కూడా నాకేం కావు, ఏది చేసినా ఎట్లాగా డబ్బు సంపాదించాలి. దేవుని వాక్యం అది సాతాను స్వభావం, వాడు హంతకుడు. యోహాను సువార్త 8:48, వాడు హంతకుడు, వాడు స్వభావం అబద్ధం, వాడు మోసకారి. లోకంలో మనం యంగ్ జనరేషన్ లేదా ప్రజెంట్ జనరేషన్ లేదా అప్కమింగ్ జనరేషన్ మనం చూస్తే వారేమీ ఆత్మల సంపాదన పరలోకాన్ని సంతోషపెట్టేది, యేసుక్రీస్తు ప్రభు ఆత్మను సంపాదించడానికి వచ్చాడు, నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది, నేను స్వార్థపరుడుగా జీవించకూడదు, నా జీవితం నా తరానికి పనికిరావాలి, నా జీవితం నా పేరెంట్స్ కి సంతోషాన్ని పుట్టించాలి, నా జీవితం నా దేవునికి ఆనందాన్ని పుట్టించాలి, అలాంటి పెంపకంలో పెంచబడ్డంలా ఆ పాఠాలు మార్కెట్లో దొరకవు, ఆ పాఠాలు యూనివర్సిటీలో దొరకవు. యూనివర్సిటీ మార్కెట్ అంతా కూడా సాతాను ప్రభావం కింద ఉంది. మనం మన పిల్లల్ని యేసుక్రీస్తు ప్రభుకు శిష్యులుగా చేయకపోతే, యేసుక్రీస్తు ప్రభుకు అనుసరులుగా చేయకపోతే వారు మరొక దాన్ని దేన్నో అనుసరిస్తూ ఉంటారు, నష్టపోతారని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కావున ప్రిల్లరా, మనం మన పిల్లల్ని ఆ ఇతరుల్ని రక్షించేవారుగా, మన పిల్లల్ని ఇతరులకు అమృతాన్ని అందించేవారుగా మనం ఉంచాలి. ప్రధానంగా అదే మార్గంలో మనం ప్రయాణం చేయాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి బైబిల్ గ్రంథం తెలివి కొరకు మాట్లాడడంలా, తెలివితేటల కొరకు వాక్యం మాట్లాడడంలా, లోక జ్ఞానాన్ని లోకం గొప్పగా మాట్లాడుతున్న ఈ తెలివితేటల్ని దేవుని వాక్యం వెర్రి అని మాట్లాడుతుంది. దేవుని వాక్యం బుద్ధిమంతుల కోసం మాట్లాడుతుంది. దేవుని వాక్యం జ్ఞానవంతుల కోసం మాట్లాడుతుంది. ఎవరైతే ఆ దేవుని వాక్యాన్ని ఎరిగి జ్ఞానవంతులుగా ఉంటారో, బుద్ధిమంతులుగా ఉంటారో, వారు ఇతరులను దోచుకోరు, ఇతరులను రక్షించేవారుగా ఉంటారు, ఆ ఇతరులను రక్షించేవారుగా ఉంటారు. అందుకొరకు మనం పిల్లల్ని జ్ఞానవంతులుగా పెంచాలి. సామెతల గ్రంథం వాక్యం అంతా మాట్లాడుతున్నమాట. సామెతల గ్రంథం 4:7 జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. జ్ఞానాన్ని సంపాదించుకోవడమే జ్ఞానానికి ముఖ్యాంశం. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. క్రీస్తుని సంపాదించుకోవడమే జ్ఞానానికి మూలం. 7:2 మనం చదివితే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నీ సంపాదన అంతా ఇచ్చి, డబ్బును పోగొట్టుకో, బుద్ధిని సంపాదించుకో, డబ్బును ఖర్చు పెట్టు, బుద్ధిని సంపాదించుకుని వాక్యం మాట్లాడుతుంది. కాని మనం రివర్స్ గా ఉన్న లోకాన్ని చూస్తా ఉన్నాం. వారు ఆ నిజముగా దేవుని కంటే లోకం ఎక్కువైపోయింది, దేవుని కంటే డబ్బు ఎక్కువైపోయింది. అలాగే మనం పెంచుతున్నాం, అలాగే నడిపిస్తున్నాం. పేరెంట్స్ గా మనం పిల్లల్ని ఏ మార్గంలో ప్రయాణం చేయమంటామో వారు ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తారు. కాని ప్రభు మాత్రం మనల్ని బుద్ధిమంతులుగా ఉండాలని కోరుతున్నాడు, మనల్ని శిష్యులుగా ఉండాలని కోరుతున్నాడు, మన తర్వాత మన తరం కూడా ఆయన వెంబడించేవారుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. బుద్ధిమంతుల కొరకు వాక్యం మాట్లాడుతుంది. దానియేలు గ్రంథం 12:3 మనం చదివితే, అక్కడ బుద్ధిమంతుల కొరకు మాట్లాడుతుంది వాక్యం. బుద్ధిమంతులైతే, ఎవరైతే బుద్ధిమంతులుగా ఉంటారో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో వాక్యం మాట్లాడుతుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశిస్తారు. వారు ఎంతమాత్రం చీకటి జీవితాన్ని జీవించరు, వారు ఎంతమాత్రం చీకటిలో ఉండడానికి ఇష్టపడరు, వెలుగు సంబంధులు ప్రకాశిస్తూ ఉంటారు. బుద్ధిమంతులు వెలుగు సంబంధులు, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుడు వెలుగై ఉండెను, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు. దేవుని గుణ లక్షణాలు మనలో కనబడతాయి. దేవుణ్ణి ఇమిటేట్ చేసేవారుగా ఉంటాం, వెంబడించేవారుగా ఉంటాం, ఆయన మహిమను రిఫ్లెక్ట్ చేసేవారుగా ఉంటాం, ఆయన ప్రేమను పంచేవారుగా ఉంటాం, ఆయన రక్షణ కార్యాన్ని కొనసాగించేవారుగా ఉంటాం, ప్రేమామూర్తులుగా ఉంటాం, పరిశుద్ధమైన పాత్రలుగా ఉంటాం. లోకంలో కుదివైపోయిన విలువలు ఆయన వాక్యంలో అవే కనబడతా ఉన్నాయి. ఆయన వాక్యాన్ని మార్చలేదు, ఆయన మారిపోడు. బుద్ధిమంతులైతే చీకటి ప్రపంచానికి జ్యోతుల్లా ఉంటారు, చీకట్లో చిరుదీపాలు, కారు చీకట్లో కాంతి రేఖల్లా ఉంటారు. బుద్ధిమంతులు ఎక్కడున్నా ఆ ప్రాంతాలను ప్రభావితం చేస్తారు, ఎక్కడున్నా ఆ ప్రాంతాలు రక్షణ కొరకు ప్రాకులాడతారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే ప్రకాశిస్తారు, ప్రకాశిస్తారు, కలిసిపోరు. ఆ చీకట్లో మన పిల్లలు కూడా చీకటి అయిపోరు. మనం కూడా మనమున్న పరిస్థితుల్లో ఏ ఎండక గొడుగు లౌక్యం వాళ్ళు ఎలాగుంటారో అలాగే అలా మనం ఉండలేము, మనం అలా ఉండలేము. బుద్ధిమంతులైతే వారు ప్రకాశిస్తారు, జ్యోతులు వలె ఉంటారు. దాన్ని మరొక మాటలో మాట్లాడుతున్నాడు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. వారు నీతి మార్గంలోకి తీసుకొస్తారు, తిన్నన మార్గంలోకి తీసుకొస్తారు. విచ్చలవిడితనానికి ఇష్టపడేవారుగా ఉండరు, విచ్చలవిడితనంలో ఉన్నవారి మీద జాలి పడతారు. దే ఆర్ రైచియస్ పీపుల్, దే డూ ఆల్ ద టైమ్ రైట్ నాట్ రాంగ్. వారు ఏది చేసినా సత్యమే న్యాయమే చేస్తారు, వారు నీతినే జరిగిస్తారు, నీతి మార్గంలోకే మనుషులు తీసుకొస్తారు. వారు నక్షత్రాలు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. రఘునంద పిల్లరా, నేను మీ గమనాన్ని తీసుకొస్తున్న మాటలు ఈ నల్గొండ కిట్ సహవాసాన్ని ప్రారంభించిన ఎస్ఎఫ్జేలో ఇప్పటికీ 305 సహవాసాలు కట్టిన, 3 పూట్ల ఆరాధన జరుగుతూ ఉన్నా, ఒకే ఒక్క మాట మీ గమనాన్ని తీసుకొస్తా ఉన్నాను. ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన. జ్ఞానం కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడు, బుద్ధిమంతులు నీతి మార్గంలోకి నడిపిస్తారు. ఆయన మనుషుల రక్షణ కొరకు లోకానికి వచ్చాడు. మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితుల రక్షణ కొరకే మనల్ని ఇంకా జీవంతో ఉంచాడు. తన ప్రాణాన్ని దాచుకునేవాడు, ఒళ్ళు దాచుకునేవాడు, సమయాన్ని దొంగిలించేవాడు, తలాంతులను భూమిలో కప్పెట్టేవాడు ప్రభు యొక్క ఉగ్రతను పొందుతాడు. కాని నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా దక్కించుకుంటాడని వాక్యం మాట్లాడుతూ ఉండగా, మనం మన ప్రాణాన్ని డబ్బు సంపాదించడం కోసం ఖర్చు పెడుతున్నామా? కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెడతా ఉన్నామా? మన సొంత ప్రణాళికను నెరవేర్చుకోవడం కోసం ఖర్చు పెడతా ఉన్నామా? లేకపోతే ప్రభు రుణం తీర్చుకోవడం కొరకు, ప్రభు చిత్తం చేయడం కొరకు, నా నిమిత్తం, సువార్త నిమిత్తం. సువార్త అంటే ఆయన గురించిన ప్రకటన, ఆ యేసు రక్షకుణ్ణి లోకానికి ప్రకటించే పనిలో మనమేమైనా మన ప్రాణాన్ని పెట్టుబడిగా పెడుతున్నామా అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ ఆత్మల సంపాదన పనిలో మనం ఎలా ఉండాలో వాక్యం మాట్లాడుతూ ఉంది. నేను చెప్తున్నానండి వాళ్ళు మారతలేదు, నేను చెప్తున్నానండి వాళ్ళు వింటలేదంటే చెప్పడం మాత్రమే మనం వంతు కాదు, ఆయన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టమన్నాడు, ఆయన ప్రాణాన్ని కోల్పోమన్నాడు. చెప్పి కూర్చోవడం కాదు, అప్పుడప్పుడు ప్రార్థన చేసి కూర్చోవడం కాదు. హౌ టు ఇన్వెస్ట్ అవర్ లైఫ్, సోల్ విన్నింగ్ కొరకు మన జీవాన్ని ఎట్లాగా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. నేను మొన్న మిషనరీలు 12వ తేదీని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు. నాకున్న పెద్ద వ్యాధిని ఏంటంటే, మీరు సుఖాలు వద్దనుకున్నారు, మీరు కుటుంబాలు వద్దనుకున్నారు, మీరు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో వచ్చే కానుకలు వద్దనుకున్నారు, మీరు ప్రయాసపడుతున్నారు, సమర్పణ కలిగి ఉన్నారు. కానీ నాకున్న పెద్ద వ్యాధిని ఏంటంటే, ఈ సమర్పణ వల్ల ఆత్మల సంపాదన జరగకపోతే ఏంటి ఉపయోగం? ఈ సమర్పణ వలన సోల్ విన్నింగ్ జరగకపోతే ఏంటి ఉపయోగం? ఆ ప్రాంతాల రక్షణ పొందకపోతే ఏంటి ఉపయోగం? ఆ జీవితాలు రక్షణ పొందకపోతే ఏంటి ఉపయోగం? ప్రభు మెచ్చుతాడా? ప్రభు మెచ్చుతాడా? నేను అంటాను మేము ప్రసంగాలు చెప్తున్నామండి అని వారు కొంతమంది ఉన్నారు. ఎస్ఎఫ్జేలో ప్రసంగాలు చెప్పే వాళ్ళందరిని డిస్కరేజ్ చేశాం, కావాలని చెప్పి డిస్కరేజ్ చేశాం. ఎందుకు డిస్కరేజ్ చేశామంటే ప్రసంగాలు చెప్పడం మాత్రమే చేస్తున్నారు. పైగా ఆంధ్ర తెలంగాణలో ఆ పులిపీడు పెద్ద శోధన, అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా వారు ఇక హీరోల్లా ఫీల్ అవుతున్నారు, వారు సేవకుల్లా ఫీల్ అవట్లా. వారు సేవ చేయడానికి వచ్చామనుకోవట్లా, సేవ చేయించడానికి వచ్చామనుకుంటున్నారు. ఆయన కాపరుల కోసం మాట్లాడుతున్నాడు, నా గొర్రెలను మేపు, నా మందని కాయి అంటున్నాడు. గొర్రెలు కాపరి అన్ని అన్ని గొర్రెల బరువు తీసుకుంటాడు, అన్ని గొర్రెల బాధ్యత తీసుకుంటాడు, పోషణ తీసుకుంటాడు, సంరక్షణ తీసుకుంటాడు. అన్నిటి కొరకు ఆయన అడ్డుగా నిలబడతాడు, ఆయన జీవాన్ని ధారపోస్తా ఉంటాడు. ప్రభు మనల్ని అలాంటి సేవ చేయడానికి పిలిచాడు, అలాంటి సేవ చేయడానికి పిలిచాడు. అలాంటి సేవ జరిగిస్తున్నామన్నది మన ముందున్న కీలకమైన ప్రశ్న. కాబట్టి మన పరిచర్య ఆత్మల సంపాదన కొరకు ప్రభు మనం వాడుకోవాలి అన్నది మీ ఆశ అయితే, తప్పకుండా ఆత్మల సంపాదనకు మనలో ఉండాల్సిన కీలకమైన లక్షణాలు, కీలకమైన లక్షణాల్లో మొదటి లక్షణం పరిశుద్ధ జీవితం కొరకు వాక్యం మాట్లాడుతుంది. పరిశుద్ధ జీవితం కోసం వాక్యం మాట్లాడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాం, వేరు వేరు పొజిషన్స్ లో ఉన్నాం, మనం ప్రభు కోసం వాడబడని ఆశపడుతున్నాం. కానీ నేను మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్న వాడంటే, పరిశుద్ధత లేకపోతే ప్రభు వాడుకోడు, పరిశుద్ధత లేకపోతే ప్రభు వాడుకోడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదవాలి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. నీవు యవనేచ్చుల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవుని వాక్యం పౌలు భక్తుడు యవన తిమోతికి నేర్పిస్తా ఉన్నాడు. యజమానుడు వాడుకోవడానికి బాగా చదువుకోవాలి, మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి, చూడముచ్చటగా ఉండాలి, పొడుగ్గా ఉండాలి, కండలు తిరిగి ఉండాలి. అవేమి మాట్లాడడంలా, యజమానుడు వాడుకున్నటకు అర్హత, పరిశుద్ధత. మనం వెలుగు సంబంధులు, మనం బుద్ధిమంతులం. అందుకే యెహోవాయందు భయభక్తులే జ్ఞానం, చెడుతనాన్ని విసర్జించడమే వివేకం. ఆయన పట్ల భయభక్తులు కలిగిన వారని చెప్పుకుంటూ మనం పనిచేస్తున్న పని స్థలాల్లో ఏమాత్రం కూడా లోకపోకడలు, లంచం ఏమాత్రం కూడా లోక స్నేహాలు, అవేది మనలో ఉండడానికి వీల్లేదు. పాపం మనలో ఉండడానికి వీల్లేదు. ప్రభునందు పిల్లరా, మన జీవాన్ని పెట్టుబడి పెడదాం, కానీ పరిశుద్ధమైన పాత్రలుగా జీవిస్తూ పెట్టుబడి పెడదాం. మనం మారు మనసు పొందకుండా, మన జీవితాల్లో మార్పు కలగకుండా, పాత విధానం అలాగే క్యారీ చేస్తూ చెడ్డ సాక్ష్యాన్ని కలిగి పరిశుద్ధ దేవుడి వద్దకు ప్రజలు మనం తీసుకురాలేమో, అలాంటి పాత్రను ఎంత మాత్రం కూడా ఆయన వాడుకోడు. ఆత్మల సంపాదనకు పరిశుద్ధ జీవితం చాలా అవసరం. పరిశుద్ధ జీవితం ప్రజలను ఆకర్షిస్తుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది, వాళ్ళు కోరుకుంటారు, అలాంటి జీవితం కావాలని కోరుకుంటారు. మనం సువార్తను బలపరచడానికి 2 కీలకమైన విషయాలు గమనించాలి. ఒకటి మనం చేసే క్రియలు. పరిశుద్ధత అంటే ఇంట్లో కూర్చొని, మడి కట్టుకుని కూర్చొని, బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకుంటూ ఏ తప్పు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని ఏవైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆ తప్పులు ఏం చేయకుండా కూర్చోవడం మాత్రమే కాదు. పరిశుద్ధ జీవితం అంటే తప్పులు చేయకుండా మాత్రమే కాదు, ఒప్పు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. కేవలం కమిషన్ మాత్రమే కాదు, ఒమిషన్స్ మాత్రమే కాదు, కమిషన్స్ కూడా ఉండాలి. చేయొద్దు అన్నది ఆగిపోవడమే కాదు, చేయాలి అని ఆజ్ఞాపించినవి తప్పకుండా చేయాలి. అందుకే మత్తయి సువార్త 5:16 చదివితే, మత్తయి సువార్త 5:16 చదివితే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 16 మనుషులు మీ సత్క్రియలను చూడాలి, మీ సత్క్రియలను చూడాలి. మన మత్తయి సువార్త 23 మీద బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. అయ్యో శాస్త్రులారా పరిశయులారా అని చెప్పి వాళ్ళ వేషధారణను ప్రభు వెండగడతా ఉన్నాడు. ఎందుకు? వారు వేషధారణలు కనిపించేలా చేస్తున్నారు. అలాగని చెప్పి కనిపించేయకుండా ఆ గదిలో కూర్చొని చేయమంటాడు ఆయన. గదిలో కూర్చొని చేయమంటలా. ఇక్కడ వాక్య మత్తయి సువార్త 5:16 మనం చదువుతున్న మాట, మనుషులు మీ సత్క్రియను చూడాలి. మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకేం అర్థం కాదు, మీ పనులు చూసినప్పుడు మీరెవరో అర్థమవుతారు. మీరు ఏమి చూపించకుండా గదిలో ఎంత బాగా ప్రార్థన చేసుకుంటున్నారో ఎవరు చూడరు. సమాజంలో మీరు ఏం చేస్తున్నారో అదే చూస్తారు. మనుషులు మీ సత్క్రియలు చూడాలి, మీ గుడ్ వర్క్ చూడాలి, మీలో స్వార్థం లేదని చూడాలి, మీలో త్యాగాన్ని చూడాలి, మీరు జీవాన్ని పణంగా పెట్టడం చూడాలి. నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు. మనం పోగొట్టుకోకుండా ఎవరిని సంపాదించుకోలేము, మనం పెట్టుబడి పెట్టకుండా ఎవరిని సంపాదించుకోలేము. నేను చెప్పగలను, ఈ పరిచర్ చేస్తున్న వారు ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ, ఒక పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, మరొక పక్క పరిచర్ చేయాలి. ఏదైనా మానేయాలనుకుంటే ఉద్యోగం మానలేరు, కుటుంబ అవసరతలు మానలేరు. మానాలనుకుంటే సులువుగా మానగలిగింది ఒకటే, పరిచర్య. నాకేం కావాలి? ఎవరో కనేసిన పిల్లల్ని నేనెందుకు సండే స్కూల్ పెట్టి డైలీ స్కూల్ పెట్టి నడిపించాలి? ఎవరి కోసమో నేనెందుకు కన్నీరు ప్రార్థన చేయాలి? ఎవరి కోసమో నేనెందుకు ఉపవాసం ఉండాలి? వాళ్ళు నాకేమవుతారు? నా అన్న పిల్లల, నా అక్క పిల్లల, నా బంధువుల. అవునందుకు పిల్లరా, మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవారు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు, మన నుంచి ఏమీ కోరుకోలేదు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన సంపాదించుకోవడానికి రాలేదు, ఆయన ఇవ్వడానికి వచ్చాడు. మనం ఆ ప్రభుని వెంబడిస్తున్నాం. అక్కడ వాక్యం అంటుంది చూడాలి, మన క్రియలు చూడాలి. అది వేషధారితనం కాదు, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తే వేషధారితనం. లేని ప్రార్థనా జీవితాన్ని, లేని భక్తి జీవితాన్ని, లేని పరిశుద్ధతను లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా కనబడతా ఉంటే వేషధారితనం. ప్రభు అంటాడు మీరు మిమ్మల్ని చూడాలి, మీ క్రియలు చూడాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా లేకపోతే చాలా సార్లు పైకి చెప్పకపోవడం వల్ల వాళ్ళు ప్రభు మహిమను దొంగిలిస్తూ ఉంటారు. ఆయన రీసెంట్ గా నేను ఒక మాట విన్నాను, ఇదే నల్గొండ సహవాసం నుంచి ఐజాక్ గారు ఎంపీడీఓ గా చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆ రిటైర్డ్ అయిన ఆ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతా వైజాగ్ మాట్లాడంటే ఆయన అందరి ముందు బాహాటంగా చెప్పిన మాట కోసం నల్గొండ వాళ్ళు చెప్పినప్పుడు ఎంతగానో ప్రభుని సంతోషించారు. ఆయన జీవితం ప్రభువు నాకు ఇచ్చాడు, నా జీవితాన్ని నేను ప్రభువుకి ఇవ్వాలనుకుంటున్నాను. ఏం చేస్తావు రిటైర్ అయిపోయిన తర్వాత అంటే నేను నా ప్రభు సేవ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ గా ఆయన చెప్పిన మాట. పారాలిసిస్ స్ట్రోక్ వచ్చింది, ప్రభు సహాయం చేశారు, ఆయన పని ఆయన చేసుకోగలుగుతున్నాడు. మనం లాస్ట్ వీక్ మనం గద్వాల మహబూబ్ నగర్ కిడ్స్ సహవాసాన్ని ప్రారంభించుకున్నాం. ఆ సహవాసం ఎట్లా ప్రారంభించబడిందంటే ఈ ఐజాక్ గారి యొక్క కూతురు అక్కడ కోడలుగా వెళ్ళింది, ఎస్ఐ గారి భార్య. మీరు ఊహించండి, ఎస్ఐ గారి భార్య ఆమె ఎట్లా ఉంటుందో. కానీ నేను చూస్తా ఉన్నాను, ఆమె గృహ దర్శనాలు చేస్తా ఉంది, పిల్లల దగ్గరికి వెళ్తా ఉంది. నా పిల్లలు, నా భర్త ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టారు ప్రభు కొరకు, సువార్త కొరకు. ప్రశాంత్ సీఏ గారి భార్య సాక్ష్యాన్ని వింటా ఉన్నాం. నా పిల్లలు, ముగ్గురు పిల్లలు, నా ముగ్గురు పిల్లలు, నా భర్త, మా మామగారు, మా అత్తగారు, మాకే బోళ్ళు పని, మిగతా వాళ్ళ పని మాకెందుకు వచ్చింది? ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాలని ప్రభు కోరుతా ఉన్నాడు. కావున పిల్లరా, మనకి ఒకే ఒక్క పని, నేను ఈ మాట అంటాను, పరలోకంలో మనం ఇష్టపడుతున్న ఈ భవనాలు, ఈ అంతస్తులు, ఈ డబ్బు, ఈ కార్లు, ఈ బంగారం, ఈ పట్టుచీరలు, ఇవేవి కూడా ఆ ఎన్నికకు రావు. ఒకే ఒక్కటి ప్రభువుకి ఎన్నికైంది, ఆత్మ. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం. మొన్న జూలై 12వ తేదీ మీటింగ్ లో చాలా చక్కటి మాటలు ఆ చిన్న టైంలో విన్నాను. అంత బాగా ఆ ట్రైనింగ్ పొందుతా ఉన్నారు. మీ ఆత్మలకు చిన్నపిల్ల ఆత్మలకు తేడా ఏముంది? వయసు బాడీకి ఉంటుంది, వయసు ఆత్మకు ఉండదు. వయసు ఆత్మకు ఉండదు. ఒక పెద్ద వ్యక్తి ఆత్మ రక్షించబడితే ఎంత విలువైందో చిన్నపిల్లోడు ఆత్మ కూడా అంతే విలువైంది. పెద్ద పెద్ద వాళ్ళ ఆత్మ రక్షించబడడానికి వాళ్ళ జీవితం అంతటినీ నాశనం చేసుకుని ఆ చివరిలో ప్రభు దగ్గరికి వచ్చి ఏమీ చేయలేని నిష్ఫలులుగా వాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి ఈ ఆత్మ రక్షణలోకి నడిపిస్తే యవనమంతా బలంగా వాడబడతాడు, కౌమారదశ అంతా బలంగా వాడబడతాడు. ఎన్ని కుటుంబాలకి ఈ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందో బాలుడు నడవవలసిన త్రోవ. ఎలా పెట్టుబడి పెట్టుకోవాలో మనం చిన్నప్పుడే నేర్పిస్తున్నాం. నీ టైం షెడ్యూల్ ఇది, నీ ఆంబిషన్ ఇది. మనం క్రైస్తవ విశ్వాసులు, ప్రభు బోధలో పిల్లలకు అర్థం కావాలి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాలి. బ్యాలెన్స్ చేద్దాం. వాక్యం అయితే బ్యాలెన్స్ చేయమని మాట్లాడడంలా, చదువుల్ని బైబిల్ని బ్యాలెన్స్ చేయమని మాట్లాడడంలా. ఎక్స్ట్రీమ్ క్రిస్టియన్స్ గానే ఉండాలి, మండే క్రైస్తవులుగానే ఉండాలి, ప్రవాహానికి ఎదురీదేవారుగా ఉండాలి. కనీసం అంత రాడికల్ క్రిస్టియన్స్ కాకపోయినా బ్యాలెన్స్ చేద్దాం. ఎలాగైతే రోజు ఫిజికల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో అట్లాగే ఫిజికల్ గ్రోత్ మీద, నా స్పిరిచువల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలాగైతే ప్రతిరోజు అకాడమిక్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, అలాగే పిల్లల యొక్క స్పిరిచువల్ నరిష్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవారుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మన మూల వాక్యంలో నుంచి నేను మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఒక ప్రశ్న మన ముందుంది, ఆ ప్రశ్న మన ముందుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయము 36, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట వాడికేం ప్రయోజనం? రెండో మాట, మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవుడు విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు, దానికి రేటు ఎంత కట్టగలం? ఆ విలువైన ప్రాణాన్ని రేపు రక్షించుకునే మార్గంలో నడిపించుకోకుండా పోగొట్టుకునే మార్గంలో ఎలా పోగొట్టుకుంటాం? 35లో తన ప్రాణాన్ని తన కోసం వాడుకుంటే పోగొట్టుకుంటాం, తన ప్రాణాన్ని ప్రభు కోసం, క్రీస్తు కోసం వాడుకుంటే దాన్ని రక్షించుకుంటాం. నిజంగా నేను అంటాను, మనం మన ప్రాణాలను కాపాడుకునే మార్గంలోనే ప్రయాణం చేస్తున్నామా? మనం మన పిల్లల్ని వారి ప్రాణాలు కాపాడుకునే మార్గాన్ని వాళ్ళకి చూపిస్తా ఉన్నామా? బుద్ధిమంతులైతే నక్షత్రాల వల్ల ప్రకాశిస్తారు, నీతి మార్గంలో ఒక అనేక మంది నడిపిస్తారు. బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుంది. బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతూ ఉండగా మనం మన మార్గాన్ని సరి చేసుకుందాం. మన పిల్లలకు కూడా ఈ మార్గాన్ని, ఈ పరిశుద్ధ మార్గాన్ని, ఈ వెలుగు మార్గాన్ని, ఈ జీవ మార్గాన్ని మనం చిన్నప్పటి నుంచి చూపిద్దాం, చేయి పట్టుకు నడిపిద్దాం. వాళ్ళు మన మాటల కంటే కూడా మనల్ని వెంబడిస్తారు, మనం ఏం చేస్తున్నామో చూస్తారు. ముందు మనం ప్రభు నమ్మకంగా వెంబడిద్దాం. మన ప్రాణాన్ని, మన జీవాన్ని, మన తెలివితేటల్ని, మన టాలెంట్స్ ని, మనకొచ్చిన ప్రతి ఆపర్చునిటీని ప్రభు మహిమార్థమే పెట్టుబడి పెడదాం. తప్పకుండా పిల్లలు మనం వెంబడిస్తారు. అటు కృప ఈ నల్గొండ కిడ్స్ సహవాసానికి, నల్గొండ పేరెంట్స్ కి, మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.